सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ
మనం నిన్న 27వ శ్లోకం వరకు చెప్పుకున్నామండి. 21వ శ్లోకం యద్యదాచరితి శ్రేష్ఠ తత్తదేవో తరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠులు ఏదైతే ఆచరిస్తూ ఉంటారో తత్తత్ ఏవ ఇతర జన ఆచరతి, అదే ఇతర జనులు కూడా దాన్ని ఆచరిస్తూ ఉంటారు. సయత్ ప్రమాణం కురితే లోకస్థ ధనువర్తతే, దాన్నే ప్రమాణంగా స్వీకరించి లోకమంతా కూడా దాన్ని అనుకరిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ లోకం మన అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు స్వామీజీ. ముఖ్యంగా తల్లిదండ్రులు, తండ్రి సిగరెట్ కాల్చుంటే ఆ పిల్లలు కూడా కాల్చాలి అనేటటువంటి ఆ పెన్ పెన్సిల్ తీసుకుని వాడు యాక్ట్ చేస్తూ ఉంటాడు సిగరెట్ కాల్చినట్టుగా. పిల్లలు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తుంటారు మన ప్రవర్తనని. ఆ తండ్రి చెప్తాడు పాట పుస్తకాల్లో అంతా ఉంటుంది, సత్యమే పలకమని ఉంటుంది. ఒక ఫోన్ రాగానే ఒరే నేను లేనని చెప్పరా అంటాడు. అనేసరికి వాడికి ఆ వాల్యూ అంతా పోతుంది. నీతి కథలు అన్నీ కూడా ఎన్ని చెప్పినా కూడా తండ్రి తల్లి ఫాలో అయ్యేటటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని ఆ పిల్లలు బాగా ప్రగాఢంగా ఎంచుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే యద్యత్ ఆచరతి శ్రేష్ఠ, ఈ తల్లిదండ్రులు వాళ్ళకి శ్రేష్ఠులుగా కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వయోదేశం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవడైనా ఒకడు వయోలేట్ చేస్తే ఇమీడియట్గా అందరూ దాని గుర్రెల్లాగా అది మంచి చెడు అని చూడుకుని నడుపుతారు. ముఖ్యంగా ఈ సిగ్నల్స్ దగ్గర ఆ రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు ఒకడెవడో ఆకతాయి అటు ఇటు చూసుకుని దాటేస్తాడు. దాటేసరికి వాడిని చూసి నలుగురు ఐదుగురు వాడి వెంట పడిపోతారు. ఈ విధంగా మనం శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏ విధంగా చేస్తూ ఉంటాడో అదే విధంగా ఇతరమైనటువంటి జనులు కూడా అతని యొక్క మార్గాన్ని అనుసరిస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు శ్రేష్ఠుడిగా ఎంచబడుతున్నావు ఈ లోకంలో. ఓ అర్జున, నువ్వు శ్రేష్ఠుడిగా చూడబడుతున్నావు కాబట్టి నీ యొక్క మార్గాన్ని అందరూ అనుసరించాలనుకుంటున్నారు కాబట్టి నువ్వు సన్మార్గంలో ప్రవర్తించాలి అని చెప్తూ తన ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాడు. ఆయన తన్ని ఉదాహరణగా చేసుకుంటూ ఈ దీన్ని నేను చూడు నేను ఎట్లా ప్రవర్తిస్తున్నాను అన్నట్టుగా చెప్తున్నాడు అన్నమాట. దానికి ఏం చెప్పాడు, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. హే పార్థ, మే కర్తవ్యం నా అస్తి త్రిషు లోకేషు. ఈ మూడు లోకాల్లోనూ కూడా త్రిషు లోకేష్ అనేది కామన్, మూడు సెంటెన్స్లు ఉన్నాయి ఇందులో, మూడిట్లోనూ త్రిషు లోకేష్ పెట్టుకోవచ్చు. త్రిషు లోకేషు హే పార్థ మే కర్తవ్యం నా అస్తి, నాకు ఇది చెయ్యాలి అనేటటువంటి నియామకం లేదు, నా కర్తవ్యం అంటూ ఏమీ లేదు. మూడు లోకాల్లోనూ కూడా నాకు ఎటువంటి కర్తవ్యం లేదు. మూడు లోకాలంటే భూలోకము, భువర్లోకము, సువర్లోకము. త్రిషు లోకేషు కించన అనవాప్తం అవాప్తవ్యం నా అస్తి అంటున్నాడు. అనవాప్తం అవాప్తవ్యం నా అస్తి అంటే ఈ మూడు లోకాల్లోనూ పొందదగిన వస్తువుల్లో నేను పొందలేనిదంటూ లేదు అంటున్నాడు. పొందదగిన వస్తువులు అనవాప్తం అంటే ఇగో ఈ అవాప్తం అనవాప్తం, ఏదైతే పొందితే బాగుంటుంది, ఇది ఉండి తీరాలి, ఇది ఉంటే ఇతను చాలా గొప్పవాడు అని అనుకుంటూ ఉంటా. పొందదగిన వస్తువు పొందదగిన వాటిల్లో నేను పొందలేనిదంటూ లేదు. అది ఎప్పుడు వస్తుంది, ఈయన అంతా ఈయనే, ఈయన కాదు ఇది కానిదంటూ మరొకటి లేదు. ఈశావాస్య మెదగుం సర్వం అని చెప్పాం కాబట్టి అంతా ఈశ్వరమయమే కాబట్టి ఈయన కొత్తగా పొందేటటువంటి వస్తువు అంటూ ఏదో, అంతా ఈయనే సర్వం బ్రహ్మమయం జగత్. కాబట్టి నేను ఈ జగత్తులో పొందదగిన వస్తువు అని ఏదైనా ఉంటే అది నేను పొందలేకుండా లేను అన్నట్టుగా చెప్ ఈ ఇట్టి పరిస్థితిలో ఉన్నా కూడా ఇంత అంటే ఐఎమ్ దో ఐఎమ్ హోల్ అండ్ కంప్లీట్ నాకంతా ఉన్నా కూడా నేను ఎటువంటి పని చేయనవసరం లేకపోయినా కూడా కర్మను చేయవ వర్తే నేను కర్మను చేస్తూనే ఉన్నాను అంటున్నాడు. எதிஹ்யஹம் ந வர்த்தேயம் ஜாது கர்மன் யதீந்திரிதஹ மம வர்த்மானு வர்த்தந்தே மனுஷ்யா பார்த்த சர்வசஹ. எதிஹி அஹம் ந வர்த்தேயம் ஜாது கர்மணி அதீந்திரிதஹ மம வர்த்மானு வர்த்தந்தே மனுஷ்யா பார்த்த சர்வசஹ. ஹே பார்த்த, నేను కానీ అతీంద్రిత అంటే నిరంతరము ఈ విధంగా నేను పనిచేయనట్టయితే ఏమవుతుంది, మమ వర్త్మాను వర్తంతే నన్ను ఈ మనుషులందరూ అన్ని విధాలుగా నన్నే అనుసరిస్తున్నారు, నన్ను అనుసరిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ చెడు మార్గంలో పడిపోతారు, కాబట్టి నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను నిత్యము నిరంతరము పనిచేస్తూనే ఉండాలి అన్నట్టుగా ఆ కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. ఉత్సీదే యురిమే లోక నకుర్యాం కర్మచేదహం శంకరస్య కర్తాస్యాం ఉపహన్యా మిమా ప్రజాః. అహం కర్మ నకుర్యాం చేత్ ఇమే లోక ఉత్సీదేయుః. అహం కర్మ నకుర్యాం చేత్ అంటే నేను కర్మను చేయనట్టయితే ఏమవుతుంది, ఇమే లోక ఉత్సీదేయుః, ఇగో ఈ లోకాలన్నీ కూడా నష్టం, లోకాలకంతటి కూడా నష్టం వాటిల్లుతుంది, అవన్నీ చాలా దుర్మార్గంలో పడిపోతాయి, కాబట్టి నేను తప్పనిసరిగా కర్మం చేయాలి. శంకరస్య కర్తాస్యాం, అలా కర్మగారిని చేయనట్టయితే వీళ్ళలో ఒక విధమైనటువంటి సందిగ్ధాన్ని నేను ఉత్పన్నం చేసిన వాడిని అవుతాను. శంకరస్య కర్తాస్యాం, నేను ఒక వీళ్ళలో ఒక శంకరాన్ని, ఒక ధర్మ సంకటాన్ని నేను ప్రవేశపెట్టిన వాడిని అవుతాను. ఇమా ప్రజాహ ఉపహన్యాం, ఈ ప్రజలందరూ కూడా నాశనం అయిపోతారు ఎప్పుడైతే ఈ కర్మలవి చేయకుండా వాళ్ళు అలా ఐడిల్గా ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళకి పురోగతి అనేది ఉండదు, కాబట్టి నేను తప్పనిసరిగా కర్మం చేస్తూ ఉండాలి. సక్తా కర్మణ్య విద్వాంస యదా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాన్ తదాసక్త చికీర్షు లోకసంగ్రహం. హే భారత, యదా అవిద్వాంస కర్మణి సక్తా కుర్వంతి, అజ్ఞాని ఏ విధంగా ఈ కర్మల్ని ఫలాసక్తితో చేస్తున్నాడో, ఫలాసక్తి అంటే ఏదో ఒక పని చేస్తాడు, పనిచేసి ఈ పనికి ఇదిగో నాకు ఈ రిజల్ట్ రావాలి అని ఆ ఫలాల మీద ఆసక్తి పెట్టుకుంటాడు, ఆ ఫలాసక్తితో చేస్తున్నాడు. అదేవిధంగా తదా విద్వాన్ అసక్త, అంటే ఆ ఫల కర్మఫల ఆసక్తి లేకుండా లోకసంగ్రహం చికీర్షు కురియార్. లోకసంగ్రహం అంటే లోకము యొక్క మంగళం కోసం, లోక కళ్యాణం కోసం, ఆ లోకానికంతా మేలు జరగాలనేటటువంటి ఆకాంక్షతోటి అతడు ఆ విద్వాన్ అంటే ఆ జ్ఞాని ఈ కర్మల్ని చేపడుతున్నాడు. లోక సంగ్రహం చికీర్షు, అంటే లోకాలకి మేలు కలగాలనేటటువంటి ఆకాంక్షతోటి తదా విద్వాన్ కర్మ కుర్యాత్ అసక్త కుర్యాత్. అసక్త అంటే ఎటువంటి కర్మఫల సంగత్వము పెట్టుకోకుండా అతడు పనులను చేస్తున్నాడు, అంటే పని చేయడం వరకే తన వంతు, కానీ ఆ కర్మఫలాల మీద అతనికి ఎటువంటి ఆసక్తి లేదు. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము. న బుద్ధిభేదం జనయేత్ అంటాడు కృష్ణ పరమాత్ముడు. ఏమంటున్నాడంటే ఈ ఎవరైతే ఈ బ్రహ్మ విద్యలో ఉన్నారో వాళ్ళలో లోపల ఒక ప్రెషర్ ఉంటుంది, ఆ ప్రెషర్ తోటి ఈ కర్మ చేసే వాళ్ళ దగ్గర పోయి ఈ కర్మలన్నీ ఎందుకు చేస్తున్నావు, దీనివల్ల ప్రయోజనం లేదు అని వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. అటువంటి పనులు నువ్వు చేయొద్దు అంటున్నాడు. కర్మలు చేస్తూ ఉంటారు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు, లేకపోతే ఉపాసనలు చేస్తూ ఉంటారు, మెడిటేషన్ చేస్తూ ఉంటారు, వాళ్ళని వాళ్ళ మార్గంలో వాళ్ళు ఉండని, నువ్వు వాళ్ళలో బుద్ధిభేదాన్ని ప్రవేశపెట్టకు. ఎందుకు ప్రవేశపెట్టకూడదు, ఈ బుద్ధి ఈ బ్రహ్మ విద్య అనేది ఒక మార్గంలోకి ప్రవేశపెట్టడానికి ఎంతో కాలం పడుతుంది. మీకు మొట్టమొదటి మేము వచ్చిన ఫస్ట్ డేలో ఇదంతా జగత్ అంతా మిథ్య అంటే మీరెవరూ నమ్మలేదు, జగత్ మిథ్యలా అవుతుంది అన్నారు కొంతమంది. ఇప్పుడు మెల్లిమెల్లిగా వినగా దాంట్లో కొంచెం సమాధానపడి దీన్ని అందుకునే స్టేజ్కి వచ్చారు. సో ఆ విధంగా సడన్గా వాడికి ఆ కర్మలో కూరికిపోయిన వాడికి, కర్మటుడికి, పోయి యజ్ఞం చేస్తున్నావు, ఇదంతా ఇంత ద్రవ్యం అంతా ఖర్చు పెడుతున్నావు, దీంట్లో ప్రయోజనం ఏం లేదు అని వాడు మనసు విరిగిపోయేటటువంటి మాటలు మాట్లాడుకోండి. నా బుద్ధి భేదం జరయే ఎత్తది, ఆ బుద్ధి భేదాన్ని వాళ్ళలో నువ్వు ఉత్పన్నం చేయకూడదు. ఎవరు ఎవరిలో ఉత్పన్నం చేయకూడదంటే అజ్ఞానం కర్మసంగినాం అంటున్నాడు. అజ్ఞానుడు ఆ కర్మతో సంగత్వం పెట్టుకున్నటువంటి, ఆ కర్మలో కూరుకుపోయినటువంటి ఆ అజ్ఞాని దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళలో బుద్ధిభేదాన్ని నువ్వు ఉత్పన్నం చేయకు. ఇంతేకాదుట, ఉత్పన్నం చేయడమే చేయకపోవడమే కాకుండా వాడిని ఏం చేయాలంటే వాడిని ఎంకరేజ్ చేయాలట, చేయి చేయి ఇంకా చేయి అనాలట. యజ్ఞ యాగాదులు ఇంకా బాగా చేయి, ఇంకా మంచి ద్రవ్యాలు వాడు, బాగా నీకు మంచి జరుగుతుందని చెప్పి వాడిని బాగా ఉత్సాహపడతాడట. సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్ జోషయే అంటున్నాడు. విద్వాన్ అంటే ఈ జ్ఞానం ఏం చేస్తాడు, వాళ్ళతో కూడి వాళ్ళతో పాటు యజ్ఞాలు చేసి గృహస్థైనటువంటి జ్ఞానం అనమాట. ఇదంతా గృహస్థు జ్ఞాని గురించి మాట్లాడుతున్నారు, సన్యాసి జ్ఞానికి కర్మ లేదు. గృహస్థైనటువంటి జ్ఞాని వాళ్ళతో కలిసి అతను కూడా యజ్ఞం చేసి వాళ్ళని జోషయ్యేత్త అంటే వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తాడట, ఇంకా చేయండి అన్నట్టుగా. మనకి బ్రహ్మ విద్యలో ముఖ్యంగా ఈ కొన్ని షాకింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆత్మనస్తుకామాయ సర్వం ప్రియం భవతి, అది మైత్రేయకే షాకింగ్. అది ఫస్ట్ షాక్ ఇస్తాడు, షాక్ ఇచ్చేప్పుడు బ్రహ్మ విద్య నేర్పుతాడు. అటువంటి షాకింగ్ స్టేట్మెంట్స్ ఈ బ్రహ్మ విద్యలో ఉంటాయి కాబట్టి అది గబుక్కుని పోయి 10 మందిలో చెప్పకూడదు. ఎందుకని, ఈ బ్రహ్మ విద్య అనేది ఇట్ కెన్ నెవర్ బి ఒక పెద్ద ప్రసంగంలాగా బహిరంగ సభలాగా చెప్పేటటువంటి వ్యవహారం కాదు. ఒక బహిరంగ సభలా పెట్టుకుని రేడియోలోను టీవీలోను బ్రాడ్కాస్ట్ చేయాలంటే అది చాలా పలచన చేసి చెప్తారు, తప్పితే బ్రహ్మ విద్య అనేది చెప్పరు. బ్రహ్మ విద్య అనేది కేవలం ఒక క్లాస్ రూమ్ టీచింగ్ లాగా 1-to-1, దాంతో మా వాళ్ళ శిష్యులతోటి వ్యవహారం, వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో, వాళ్ళు అందుకోగలరా లేదా తెలుసుకుని చెప్పేటటువంటి విషయం. కాబట్టి ఈ బ్రహ్మ విద్య అనేది అది కేవలం గుప్తమైనది కాబట్టి నువ్వు పోయి వాళ్ళ దగ్గర వాళ్ళలో బుద్ధిభేదాన్ని నువ్వు ఉత్పన్నం చేయకూడదు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వసహ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ప్రకృతే గుణై, ప్రకృతే గుణై అంటే ఈ బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్, ఇదో దేహ ఇంద్రియాలు దేహాలు, ఇవ దేహము మనస్సు ఇదంతా ఈ సంఘాతం ఏదైతే ఉందో దాన్ని ప్రకృతి గుణై అని చెప్పారు. కర్మాణి సర్వసహా క్రియమాణాన్ని, ఇదో ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఈ కర్మలు చేస్తూ ఉంటాయి. దేహం ఉన్నంతకాలం కర్మ అనేది తప్పదు. ప్రకృతే గుణై అంటే బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ అని రాసుకోవాలి. అహంకార విమూఢాత్మ, అహంకారం అంటే ఈ అహంకారంతో అహము అహంకారము, అహంకారం అనేది ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్ని అహంకారము అంటారు. ఈ మరణాంతరము మనం ఈ ప్రయాణం చేస్తాడు, అజ్ఞాని ప్రయాణం చేస్తూ ఉంటాడు. అజ్ఞాని ప్రయాణం చేసేది ఈ అహంకారం ప్రయాణం చేస్తుంది, అహం ప్రయాణం చేయదు. అహం సర్వత్రా ఉంటుంది కాబట్టి అహం అనేది ప్రయాణం చేయదు. అహం అంటే చైతన్యము, బ్రహ్మము, ఆత్మ అనేది అహము. అహంకారం అంటే రిఫ్లెక్షన్, ఆ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో ఆ సూక్ష్మ శరీరంలో రిఫ్లెక్ట్ అయినటువంటి ఆ చైతన్యాన్ని అహంకారం అంటారు. అహంకారం ట్రావెల్ చేస్తూ ఉంటుంది, అహంకారమే ఈ పనులన్నీ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అహంకారంతో కూడినటువంటి ఈ అజ్ఞాని ఏమనుకుంటాట, అహం కర్త ఇది మన్యతే, ఇగో ఇది నేను చేస్తున్నాను, ఇదంతా నా వల్లే అవుతోంది అనేటటువంటి ధోరణిలో ఉంటాడు. అహంకర్త ఇది మన్యతే. ఈ అహంకారం అనేది ఎట్లా ఉంటుంది, అహంకారం అంటే మనం చేస్తున్నటువంటి సమస్త క్రియాకలాపంలోనూ ఈ అహంకారం ఉంటుంది. అహంకారం లేకుండా మనం ఏ పని చేయలేము. మనం నడిచి వచ్చి ఇక్కడ కూర్చుని మనం పాఠం వింటున్నాం అంటే అది కేవలం అహంకారమే చేస్తుంది, అహం అనేది ఏం చేయదు. అహం అనేది కూర్చోలేదు, నించోలేదు, మాట్లాడలేదు. కాబట్టి అహంకారం వల్లనే చేయి మనం సాధించవలసింది కూడా అహంకారం వల్లనే సాధించాలి. కాబట్టి అహంకారాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఈ విషయాన్ని గ్రహించి అహంకారం నుంచి బయటపడాలి అన్నట్టుగా చెప్తారన్నమాట. దాన్ని ముళ్ళును ముళ్ళుతో తీయాలంటారు కదా, ఆ విధంగా ఆ అహంకారాన్ని మనం ఉపయోగించుకుంటే, అహంకారం అంటే ఈ మనకి ఈ వాహనం ఏదైతే ఉందో ఆ వాహనాన్ని మనం సద్వినియోగం చేసుకుని దాని ద్వారా మనం సన్మార్గాన్ని అందుకుని మనం ఇదే ఈ సంసార సాగరం నుంచి బయటపడాలి. 28వ శ్లోకం అండి ఈరోజు మనం నేర్చుకునేది. నేను చెప్తాను, నా వెంట చెప్పండి. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. ఈ జ్ఞాని తత్వవిత్తు హే మహాబాహో, ఏ పరాక్రమవంతుడైన అర్జున, గుణకర్మ విభాగయో తత్వవిత్తు గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. జ్ఞాని ఎలా ఉంటాట, జ్ఞాని గుణకర్మ విభాగయో, గుణ అంటే ఇగో ఈ బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ని గుణము అని అంటున్నాడు. గుణము కర్మము అంటే, కర్మ అంటే అవి చేసేటటువంటి యాక్షన్స్, దేహేంద్రియ మనోబుద్ధులు చేసేటటువంటి సమస్త కర్మలు కూడా కర్మ అని చెప్తాడు. ఆ కర్మ అనేది మనం నడవడం కానీ, మనం మాట్లాడడం కానీ, మనం ఏదైనా పని చేయడం కానీ, ఇదంతా కూడా కర్మల కింద వస్తుంది. గుణము అంటే దేహేంద్రియ మనోబుద్ధులు, అంటే బాడీ మైండ్ సెన్స్ బిఎంఎస్ని గుణము అంటున్నాడు అన్నమాట. గుణము కర్మము అని రెండు విభాగములు ఉన్నాయి. బిఎంఎస్ ఒకటి ఉంది, తర్వాత దాని యాక్షన్స్, రిలేటెడ్ యాక్షన్స్ అంటే ఏమిటి, మనకి ఇగో జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు వాటి పనులు, అవి చెవులు శబ్దాలను తెచ్చిపెడుతూ ఉంటాయి, కళ్ళు ఏమో దృశ్యాలను చూపిస్తూ ఉంటాయి. ఆ విధంగా కర్మేంద్రియాలు ఒక్కొక్కటి ఒక్కొక్క క్రియాకలాపాన్ని చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి గుణము అంటే బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్, దానికి సంబంధించినటువంటి కర్మలు, ఈ రెండు విభాగాలు ఉన్నాయి. తత్వవిత్తు గుణాగుణేషు వర్తంతే, ఇవి వాటి వ్యవహారం వాటి చేస్తున్నాయి అని అనుకుంటాట. ఇప్పుడు చెవులు ఉన్నాయి, చెవులు ఏం చేస్తాయి, అవి చెవులు శబ్దాలు వింటాయి, దట్ ఈస్ ది నేచర్, దాని యొక్క స్వభావం కాబట్టి అది చేస్తుంది. కాళ్ళు నడుస్తూ ఉంటాయి, చేతులేమో వాటి వ్యవహారం చేస్తూ ఉంటుంది. గుణ అంటే ఈ బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్, దాని వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారాన్ని చక్కబెడుతోంది అని అనుకుంటాట. అని అనుకోవడంలో ఇప్పుడు అయితే నేనేం చేస్తున్నాను, నేనేమి చేయట్లేదు, నేనేమి అహంగా అంటే నేను, నాకు రెండు రకాలైనటువంటి స్థితులు ఉన్నాయి, ఒకటి హయ్యర్ స్టేటు, ఒకటి లోవర్ స్టేటు. అహంకారంగా నేను ఇవన్నీ చేస్తున్నా, అహంగా నేనేమి చేయట్లేదు. నా నిజస్థితి ఏమిటి, నా నిజస్థితి అహం కాబట్టి అహంగా నేనేమి చేయట్లేదు అని ఎప్పుడైతే అనుకున్నాడో ఇతనికి ఏమైపోతుందంటే, ఆ విత్తనాన్ని మనం రోస్ట్ చేసినట్టయితే, దాన్ని మా పెనలో పెట్టి కాస్త వేయించి మనం దాన్ని పాతినట్టయితే ఏమవుతుంది, ఆ విత్తనంలోంచి మొలక రాదు. ఆ విధంగా ఎప్పుడైతే జ్ఞాని ఇది కేవలం దీని ఈ శరీరం యొక్క తత్వం కాబట్టి దీని తత్వం ఇది నెరవేరుస్తూ ఉంటుంది, దీని వ్యవహారం చేస్తోంది, ఐఎమ్ నాట్ కన్సర్న్డ్, నాకు సంబంధం లేదు అని దాంతో ఎప్పుడైతే డిస్కనెక్ట్ అయ్యాడో, గుణాగుణేషు వర్తంటే ఇదిగో ఈ బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ దాని వ్యవహారం చేస్తుంది అని ఎప్పుడైతే అనుకున్నాడో అతనికి, అతడు ఏం చేస్తాడు, ఇది మత్వా ఈ విధంగా తెలుసుకుని, నా సజ్జతే అంటే దాంతో సంగత్వం పెట్టుకోడు. దేంతో సంగత్వం పెట్టుకోడు, ఈ గుణంతో అంటే బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ తోటి సంగత్వాన్ని పెట్టుకోడు. నేనే ఈ దేహాన్ని, నేనే ఈ బుద్ధిని, నేనే ఈ మనస్సుని అనేటటువంటి సంగత్వాన్ని కోల్పోయాడు అంటే అతడు అసంగుడిగా వ్యవహారం చేస్తున్నాడు. ఎప్పుడైతే అసంగుడిగా వ్యవహారం చేస్తున్నాడో ఇతను కూడా వ్యవహారం చేస్తున్నాడు, కానీ ఇతని వ్యవహారంలో శరీర యాత్రకి సంబంధించిన వ్యవహారమే చేస్తున్నాడు కానీ లోకంలోకి దూసుకు వెళ్ళిపోయి ఆ లోక వ్యవహారాన్నంతటి చక్కబెట్టుకుని, ఎంత లేనిపోని మూటలని నెత్తిపెట్టుకుని ఆ భారాన్ని అంతా భరించట్లేదు. కేవలం ఆ శరీర యాత్రకి ఎంతవరకు అవసరమో అంతవరకే వ్యవహారం చేస్తున్నాడు. కాబట్టి ఇతడు ఇతి మత్వ న సజ్జతే, ఇది ఈ విధంగా అతడు గ్రహించి న సజ్జతే అంటే సంగత్వానికి లోను కావట్లేదు. ಗುಣ ಪ್ರಕೃತಿ ಗುಣ, ಗುಣ ಅನ್ನೋ ಕೂಡ ಪ್ರಕೃತಿ ಗುಣ ಅನ್ನೋ ಕೂಡ ಅಹಂಕಾರಮು. ಅದು ಪಕ್ಕನ ರಾಸ್ಕೊಂಡು ಇದು ಎಪ್ಪುಡು ವಚ್ಚಿನಾ దీంట్లో ఈ శ్లోకానికి సంబంధించి గుణ గుణము గుణై గుణాహ ఇట్లా ఉంటే ప్రకృతి గుణ ఈ రెండు పదాలు కూడా అహంకారానికి సంబంధించినవి. అహము అహంకారము ఇవి రెండు రెండు రకాలైనటువంటి ఆస్పెక్ట్స్, మనలో ఉండేటటువంటి రెండు ఆస్పెక్ట్స్. ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే, ముండకోపనిషత్తులో వచ్చింది మనకి. రెండు పక్షులు ఒకే చెట్టు మీద కూర్చుని ఉన్నాయట. ఒక ఒక పక్షేమో ఆ పిప్పల పట్టిన ఆ పండును తింటూ అది అది చేదుగా ఉంటే కొంచెం వికృతంగా మొహం పెడుతుంది. అదే ఆ పండు కాస్త తీపిగా ఉంటే అది ఆనందాన్ని ప్రకటిస్తుంది. అనస్నన్ అభిచాకసితి అన్యో అనస్నన్ అభిచాకసితి, మరొక పక్షి దానికేసి అలా చూస్తూ అనస్నన్ ఏమి తినకుండా అలా ఆనందాన్ని అనుభవిస్తుంట మరొక పక్షి. సో ఇప్పుడు ఈ రెండు పక్షులు అంటే ఒకటి అహము, రెండోది అహంకారము. ఈ అహంకారము అనేది ఇగో ఈ లోక వ్యవహారం అంతా చేస్తూ తన తనేదంతా చేస్తున్నాను, అహంకర్త ఇది మన్యతే అని చెప్పాడు అవి అజ్ఞాని. ఇగో ఇదంతా నేను చేస్తున్నానని చెప్పి తన మీద ఆ కర్తృత్వాన్ని పెట్టుకుంటున్నాడు, పెట్టుకుంటున్నాడు కాబట్టి అతనికి ఈ ప్రాబ్లం అంతా వస్తుంది. అదే జ్ఞానం అయితే అతను ఏమీ కర్తృత్వాన్ని స్వీకరించట్లేదు, ఇది తన వ్యవహారం తను చేసుకుంటుంది, ఇది అహం ఏమీ చేయట్లేదు. ఆ చైతన్యానికి దీనికి చైతన్యం యొక్క సన్నిధిలో ఇదంతా జరుగుతుంది, నా యొక్క స్వరూపం చైతన్యము అని ఈ విధంగా అతను అనుకున్నాడు కాబట్టి ఇతి మత్వ, ఈ విధంగా గ్రహించిన వాడు కాబట్టి నా సజ్జతే. నా సజ్జతే అంటే అతడి సంగత్వానికి లోను కాడు. ఏ సంగత్వానికి లోను కాడు? ఫలాపేక్ష. ఇగో ఈ కర్మ ఫలాలు కర్మ చేశాను దీనికి ఫలం ఇలా రావాలి, ఇలాగే వచ్చి తీరాలి అనేటటువంటి ఆ సంగత్వం అతనికి లేదు. ఆ కర్మఫలాలన్నీ ఈశ్వరేచ్ఛ అని అతడు ఆ ఈశ్వరుడికి వదిలిపెట్టేశాడు. నెక్స్ట్ శ్లోకం అండి. ప్రకృతే గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ భిన్న విచాలయేత్ ప్రకృతే గుణసమ్మూఢాః. ప్రకృతే అంటే ఈ ప్రకృతే గుణ, ప్రకృతి గుణాలు అంటే ఏమిటి? బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్. సమ్మూఢాహ దాంతో పూర్తిగా మిళితం అయిపోయాట, మిళితమైపోయి అదే నేను అనుకునేటటువంటి వ్యవహారం చేస్తున్నారు. అలా వ్యవహారం చేసేది ఎవరు? ప్రకృతితో లీనమైపోయి బాడీ మైండ్ సెన్స్ తోటి మమేకం అయిపోయి చేసేది ఎవరు? జ్ఞాన అజ్ఞాన అజ్ఞాన. కాబట్టి ప్రకృతే గుణ సమ్మూఢాహ, సమ్మూఢుడు అని చెప్తున్నాడు. సమ్యక్ మూఢ సమ్మూఢాహ గుణకర్మసు సజ్జంతే, ఆ గుణాలు చేసేటటువంటి కర్మలతో అతడు సంగత్వాన్ని పెట్టేస్తున్నాడు. అజ్ఞానం ఏం చేస్తున్నాడు? అజ్ఞానిగో ఈ దేహం చేస్తోంది పని, ఈ దేహం యొక్క ఇది స్వభావం కాబట్టి ఈ దేహం తను వ్యవహారం చేస్తోంది, ఇది దీంతో నాకు సంబంధం లేదు అని అట్లా అసంగత్వంగా ఉండకుండా ప్రకృతే గుణసమ్మూఢాహ ఈ దేహము మనస్సు బుద్ధితోటి మమేకమైపోయి ఆ డెల్యూషన్ వల్ల సమ్మూఢ అంటే సమ్యక్ మూఢ పూర్తిగా మూఢుడైన వాడు గుణకర్మసు సజ్జంతే, ఆ గుణానికి సంబంధించినటువంటి కర్మల్లో సజ్జంతే అంటే సంగత్వాన్ని పెట్టుకుంటున్నాడు. ప్రకృతే గుణ సమ్మూఢాహ అంటే ఈ సమ్మూఢాహ అనే పదంలో ఇతడు ఈ మూఢత్వము లేదా సమ్మోహం, మోహం అనేది ఏమిటి? తన వాళ్ళకి ఒక రూలు, పరులకి మరొక రూలు, రెండు రకాల సెట్స్ ఆఫ్ రూల్స్ ఉంటాయట. ఈ మోహం ఎవరికైతే ఉందో ఆ మోహం ఉండేటటువంటి వ్యక్తికి ప్రతి రూల్లోనూ రెండు రూల్స్ పెట్టుకోవాలి. తన వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఒక రూలు, ఒక న్యాయము, పరులకి మరొక న్యాయం. అర్జునుడు అదే చేశాడు కదా. అదే వేరే ఎవరైనా అక్కడ దుర్యోధనుడు ఇతరులు ఎవరైనా కర్ణుడు మొదలైన వాడు ఉంటే ఇంత డిస్కషన్ పెట్టుకునేవాడు కాదు, వెంటనే బాణం తీసి సంధించడానికి రెడీగా ఉండేవాడు. ఎప్పుడైతే తాతగారిని తర్వాత ఈ గురువు గారైనటువంటి ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఇత్యాదులను చూశాడో పూర్తిగా మోహితుడైపోయాడు. మోహితుడైపోయి వాళ్ళకి వేరే వేరే ధర్మము, దుర్యోధనుడికి ఓ ధర్మము, వీళ్ళకి ఓ ధర్మము. వాళ్ళు ఆపోజిట్ వర్గంలో ఉన్నారు, యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు, ఇతనే స్పేర్ చేసేటట్టు లేరు. అయినా కూడా అతడు ఆ మోహితుడైపోయి, ఇదిగో ఇక్కడ నేను చాలా తప్పు పని చేస్తున్నాను అనేటటువంటి ఆ మోహంలో ఉండిపోయాడు. ఇది దేహేంద్రియ మనోబుద్ధులు, వాటి మీద ఉండేటటువంటి తాదాత్మ్యము. ఈ దేహం మీద మమకారము, దేహానికి సంబంధించినటువంటి బంధువుల మీద మమకారము. దీనివల్ల అతడు గుణకర్మసు సజ్జంతే, ఈ గుణము వాటికి సంబంధించినటువంటి క్రియాకలాపం మీద పూర్తిగా అతడు సంగత్వాన్ని పెట్టేసుకున్నాడు. గుణకర్మసు సజ్జంతే. ఇది ఎప్పుడు బయటపడుతుందిట? ఇది కర్మ పరిపక్వం అయితే కానీ ఈ రకమైనటువంటి మోహం వీడదు అని చెప్తున్నారు. ఈ రకమైనటువంటి మోహం వీడాలంటే ఒక పండు ఉందనుకోండి, ఆ పండు పచ్చిగా ఉన్నప్పుడు దాని తోలుతో అది సంగత్వం పెట్టుకుంటుంది, ఆ పైన ఉండేటటువంటి తోలుతో అది ఈజీగా బయటికి ఓడదు. మామిడి పండు, మామిడి పచ్చి మామిడికాయ ఉంది, పచ్చి మామిడికాయ పైన తొక్క గట్టిగా ఉంటుంది, అది పీకడం కష్టం, చేత్తో తీయలేము. అదే పండు అయిపోతే ఏమవుతుంది, ఆ తొక్కని చేత్తో తీసేయచ్చు. ఆ విధంగా కర్మ ఎప్పుడైతే పరిపక్వం అయిపోయిందో, ఆ పరిపక్వం అయిపోయినప్పుడు ఇగో గుణకర్మసు న సజ్జంతే, ఇగో గుణానికి సంబంధించినటువంటి కర్మలతోటి వాడికి ఎటువంటి సంగత్వము ఉండదు. అంటే ఎప్పుడైతే ఆ జ్ఞాని ఈ విషయాన్ని తెలుసుకున్నాడో, ఈ పండినటువంటి మామిడి పండుకు ఆ తొక్క మీద ఎటువంటి సంగత్వం లేదో, ఆ విధంగా అది అసంగంగా ఉంటుంది. ఉర్వారుకమివ బంధన మృత్యోర్ ముక్షీయమామృత అంటారు. ఆ ఉర్వారుకము, ఆ దోస పండు ఏమవుతుంది, బాగా పరిపక్వం అయిపోతే ఆ ముచ్చికతోటి కనెక్షన్ పోగొట్టేసుకుంటుంది, పోగొట్టేసుకుని ఆ ముచ్చిక ఆటోమేటిక్గా విడిపోతుంది. ఏమాత్రం ప్రయాస లేకుండా అది విడిపోతుంది, ఆ తీగతోటి విడిపోతుంది విడిపోతుంది. కాబట్టి ఆ విధంగా పరిపక్వమైనటువంటి ఆ జ్ఞాని యొక్క మనస్సు ఈ కర్మలతో సంగత్వం పెట్టుకోదు, కాబట్టి అతనికి ఇగో ఈ కర్మలు బాధించవు. ఇప్పుడు ఎవరైతే దీంట్లో మళ్ళీ ఆ మనకి నా బుద్ధి భేదం జనయేతట్టున్నాడు కదా, అదే మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. దాని ఏం చెప్తున్నాడు, కృష్ణవిత్ తాన్ అకృష్ణవిధ మందాన్ నవిచాలయేత్ అంటున్నాడు. కృష్ణవిత్ అంటే ఈ జ్ఞాని, ఎవరైతే ఈ విషయం బాగా గ్రహించి తన ఆత్మలో లయమై ఉన్నాడు, బ్రహ్మలో లయమై ఉన్నాడు. కృష్ణవిత్ అంటే ఎవడై కృతకృత్యుడైన వాడు. తాన్ అకృష్ణవిధ, అకృష్ణవిధ అంటే ఆ అజ్ఞానిని, సరిగ్గా తెలుసుకోని వాడిని. కృష్ణవిత్ అంటే జ్ఞాని అన్నమాట, తెలుసుకున్నవాడని. తాన్ అకృష్ణవిధ అంటే ఈ విషయం తెలియనటువంటి మందాన్, ఆ మందుడైనటువంటి వాడిని. నవిచాలయేత్ అంటే అతని మనస్సుని ఇతను విచలితుడు చేయకూడదుట, అతను కన్ఫ్యూజ్ చేయకూడదు. అతడు బాడీతో ఈ వీడితో తాదాత్మ్యం చెంది వ్యవహారం చేస్తున్నాడు, లోక వ్యవహారం అంతా చేస్తున్నాడు. అతని మానాన్ని వదిలేయాలి, తప్పితే పోయి ఇగో నువ్వు బాడీతో కాంటాక్ట్ పెట్టుకుంటున్నావు, బాడీకి నువ్వు యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ బాడీ అని నీ మొత్తం నీ పాండిత్యం అంతా అతని మీద ప్రయోగించద్దు. పాండిత్యం ప్రయోగిస్తే అతను ఇటు రాలేడు అటు రాలేడు, మధ్యలో ఎటు కానీ రెంటికి చెండ రావిడైపోతాడు. అటు లోక వ్యవహారాన్ని చక్కబెట్టలేడు, ఇటు నీ వైపు రాలేడు, బికాస్ అతని మనస్సు ఇంకా పరిపక్వము కాలేదు. నా విచాలయ్యేత్త, నా బుద్ధిభేదం జనయేత్తని చెప్పాడు కదా, అదే మళ్ళీ చెప్తున్నాడు. అంటే అది ఎంత ఇంపార్టెంటో చూడండి. మనకి ముఖ్యంగా ఈ జ్ఞాన మార్గంలో ఉండేవాళ్ళకి మనం ఏం చేస్తాం, పనిగట్టుకుని 10 మందిలో దూరి మేమే తప్పు చేస్తున్నారు అని వాళ్ళు చేసేవాళ్ళని జడగొట్టేస్తూ ఉంటాం. ఆ పూజలు చేసేవాళ్ళని పూజలు చేయకుండా రేపటి నుంచి ఎంత అది కరెక్ట్ కాదని చెప్పారని ఇట్లా మాట్లాడతాం, అలా చేయద్దు. అవన్నీ వాటి యొక్క ప్రయోజనం ఉంది, ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం ఒక పరిమితి వరకు ఉంది, ఆ పరిమితి మనం తెలుసుకుని దాని నుంచి కొంచెం ఇంకా ఎదిగాం కాబట్టి మన స్టేట్కి వచ్చినప్పుడు ఈ మాటలు మాట్లాడాలి, అంతేగాని పబ్లిక్లో మాత్రం ఇటువంటి మాటలు మాట్లాడు. నవి చాలయే అంటున్నాడు. కృష్ణవిత్ తాన్ అకృష్ణవిధ మందాన్, మందుడు అంటే ఇంకా పూర్తిగా పక్వము కానివాడు, పరిపక్వ చందనివాడు, అటువంటి వాడిని. నవిచాలయేత్ అంటే అతని మనసు చెదిరేటట్టుగా చేయద్దు. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇక్కడ 30 నుంచి 31 32 వరుసగా 5 శ్లోకాలు వస్తాయి. 5 శ్లోకాల్లో ఈయన కర్మయోగాన్ని సంక్షిప్తంగా మెలిగా కంక్లూడ్ చేయబోతున్నాడు కృష్ణ పరమాత్ముడు. కర్మయోగాన్ని ప్రవేశపెట్టాడు, కర్మయోగం అంటే ఏం ఎట్లా చేయాలి ఇదంతా ప్రవేశపెట్టి దాన్ని కంక్లూడ్ చేస్తున్నాడు. చేస్తూ ఆయన మనకు ఒక 5-పాయింట్ ఫార్ములా ఇస్తున్నాడు. మనకి గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది కదా ఏదో పంచవర్ష ప్రణాళిక ఇట్లా చెప్తూ ఉంటుంది, అదేవిధంగా కృష్ణ పరమాత్ముడు కూడా కర్మయోగాన్ని ఒక 5-పాయింట్ ఫార్ములా, ఈ 5-పాయింట్ ఫార్ములా ప్రకారం మీరు ఈ కర్మయోగాన్ని చేయండి అని చెప్తున్నాడు అనమాట. ఆ 5-పాయింట్ ఫార్ములా ఏంటో చూద్దాం. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీ నిర్మమో భూత్వా యుజ్యస్వ విగత జ్వర. ఈ మొత్తం అంతా కూడా యుజ్యస్వ, యుజ్యస్వ అంటే నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పడం కోసం ఇదంతా జరుగుతుంది. మొత్తం డిస్కషన్ అంతా నువ్వు యుద్ధం తప్పించుకుందాం అనుకుంటావు, యుద్ధం చేసి తీరాలి. ఇక్కడ కాంటెక్స్ట్ ఏమిటో ఆయన యుద్ధం నుంచి పారిపోదామని చూస్తున్నాడు, పారిపోదాం చూస్తున్నాడు కాబట్టి నువ్వు యుద్ధం చేసి తీరాలి. నీ విద్యుక్త ధర్మం అది, క్షేత్రధర్మం, క్షేత్రధర్మం కాబట్టి నువ్వు కంపల్సరీగా చేయాలి అన్నట్టుగా చెప్తున్నాడు. దీనికి 5 పాయింట్స్ చెప్పాడు. ఈ కర్మయోగం అనేది 5 పాయింట్స్ చెప్తూ 5 పాయింట్స్ ప్రకారం నువ్వు కర్మయోగం చెయ్యి. కర్మయోగం చేస్తే నువ్వు ఆనందంగా చేస్తావు, నువ్వు ఎటువంటి దుఃఖం లేకుండా నువ్వు ఈ లోకంలో వ్యవహారం చేయగలుగుతావు. ఈ 5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, అది ఏమిటో చూద్దాం. ఇందులో ఒకటే సెంటెన్స్ ఉంది, సర్వాణి కర్మాణి మయి సన్యస్య అధ్యాత్మచేతస. సర్వాణి ముందు అసలు మీనింగ్ చూద్దాం. సర్వాణి కర్మాణి నువ్వు చేస్తున్నటువంటి సమస్త కర్మలు కూడా మయి సన్యస్య నాకు నాకు అర్పించి, సన్యస్య అంటే ఓ వదిలిపెట్టని కాదు, మయి సన్యస్య నాకు అర్పించి అధ్యాత్మచేతస. అధ్యాత్మచేతస అంటే ఆ దైవీభావంతో ఉండి నిరాశీ నిర్మమః. నిరాశీహి, నిరాశీహి అంటే ఎటువంటి ఆ కర్మ పరాశక్తి లేకుండా, నిర్మమః మమకారము అహంకారము లేకుండా, విగతజ్వరః. విగతజ్వరః అంటే ఎటువంటి ఉద్వేగము చెందకుండా, విగతజ్వరః భూత్వా ఆ విధంగా ఉండి యుద్ధస్వ. యుద్ధస్వ అంటే నువ్వు యుద్ధానికి సన్నిధుడు సంసిద్ధుడుగా యుద్ధానికి రెడీ అయ్యి యుద్ధం చెయ్యి అన్నట్టుగా చెప్తాడు. ఇందులో మనకి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. 1 అధ్యాత్మచేతస, అది 1. అధ్యాత్మచేతస అనేది 1. 2, మయి సర్వాణి కర్మాణి సన్యస్య అనేది 2. 3, నిరాశీ అనేది 3. 4, నిర్మమ నిర్మమః నిరాశీహి నిర్మమః. 5, విగతజ్వరః. ఈ 5-పాయింట్ ఫార్ములా ఇప్పుడు ఇస్తున్నాడు అనమాట. ఒక్కొక్కటి మనం చూద్దాం ఏమిటో. విగతజ్వర అనేది 5th పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏమిటి? ఫస్ట్ పాయింట్ అధ్యాత్మచేతస అంటాడు. అధ్యాత్మచేతస, చేతస్ అంటే మనస్సు, అధ్యాత్మచేతస అంటే ఆ స్పిరిచువల్ మైండ్తో చెయ్యి నువ్వు పని చేయాలట. ఇంతవరకు ఎట్లా చేస్తున్నావు లౌకికంగా, దీంట్లో నాకేమిటి లాభం, దీంట్లో ఏమైనా లాభం ఉంటేనే నేను టేకప్ చేస్తాను, నాకంటూ ప్రయోజనం ఏదైనా ఉంటేనే ఈ పని చేస్తాను, లేకపోతే నేను చేయను. అటువంటి దృష్టి పక్కన పెట్టి ఒక దైవీభావంతో 10 మందికి పనికొచ్చేటటువంటి పనులను చెయ్యి. నీకు లాభం తక్కువ ఉన్నా కూడా ఇది 10 మందికి పనికొస్తుంది ఈ పని అనేటటువంటి పనులు, సాత్వికమైన పనులు ఉంటాయి కదా, ఆ పనులని దైవీభావంతో ఆ స్పిరిచువాలిటీని నింపుతూ నువ్వు అధ్యాత్మచేతసుడివై ఈ పనులను చెయ్యి. ఇది మొట్టమొదటి ఆస్పెక్ట్. అంటే కేవల లౌకిక దృష్టితో కాకుండా ఆ పారమార్థిక దృష్టితోటి, ఆ 10 మందికి పనికొచ్చేటటువంటి వ్యవహారంతో, సాత్వికమైనటువంటి మనస్సుతోటి నువ్వు వ్యవహారం చెయ్యి సో ఈ ఇటువంటి మనస్సుని అధ్యాత్మచేతస అని అన్నారు. ఆ దైవీ దత్వమైనటువంటి మనస్సుని అధ్యాత్మచేతస. అధ్యాత్మ అంటే ఈ లోపల ఉండేటటువంటి ఈ దేవుడు అన్నాడు. అధ్యాత్మచేతస అటువంటి మనస్సుతోటి పనులు చేయాలట. కేవలం యథాలాపంగా ఏదో దీనివల్ల నాకు ఇదో ఇంత లాభం వస్తుంది అని అటువంటి వ్యవహారాన్ని తగ్గించుకుని ఇందులో దీనివల్ల 10 మందికి పనికి వస్తుంది అని ఒక సాత్వికమైనటువంటి ప్రవృత్తితోటి పనులని తీకొచ్చి ఫస్ట్ పాయింట్. తర్వాత 2వ పాయింట్ ఏంటి, మై సర్వాణి కర్మాణి సన్యస్య. మై సన్యస్య అంటే నాకు సన్యస అంటే యాక్చువల్గా వదిలిపెట్టేయడం. మై అంటే నాకు, నాకు వదిలిపెట్టే అంటాడు. నాకు వదిలిపెట్టే అంటే నాకు అర్పించు అన్నట్టు అనమాట. అన్ని కర్మలు నువ్వు చేస్తున్నటువంటి సమస్త కార్యకలాపము నువ్వు చేస్తావు కదా, పనిచేసినప్పుడు ఆ పని అంతా కూడా నాకు అర్పణ బుద్ధితోటి చెయ్యి, ఆ ఈశ్వరార్పణ బుద్ధితోటి పనిచేయి. అంటే ఈశ్వర బుద్ధిని ప్రవేశపెట్టమంటున్నాడు పనిచేసేటప్పుడు. మీరు పని చేయండి, పనిచేసేటప్పుడు కేవలం యథాలాపంగా ఏదో క్యాజువల్గా చేస్తున్నాను కాకుండా దాంట్లో ఈశ్వర భావాన్ని నింపండి. మనం ఏ పనైనా కానీ మన వంటిట్లో మన కూరలు తరుగుతున్నాం, కూరలు తరుగుతుంటే ఆ ఈశ్వరుడు నాకు ఈ పని ఇచ్చాడు కాబట్టి ఆ ఈశ్వర బుద్ధితోటి ఏదో ఓం నమ శివాయ అనుకుంటున్నాం, ఏదో ఓం నమో భగవతే వాసుదేవ అనుకుంటాం. మీరు ఈశ్వర బుద్ధిని ప్రవేశపెడుతూ మీరు చేస్తున్నటువంటి పనులన్నీ చేయండి. కర్మ కరోమి తత్తదగిలం శంభోతవారాధనం. నేను చేస్తున్నటువంటి సమస్త పనులు కూడా హే శంభో తవ ఆరాధనం, నీ ఆరాధనమే అది అంటున్నాడు. సంచార పదయో ప్రదక్షిణ విధి అంటున్నాడు. ఆయన ఎక్కడెక్కడ తిరిగితే అదంతా కూడా నీ ప్రదక్షిణమే అంటాడు. నేను మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటాను, మార్నింగ్ వాక్ చేస్తుంటే ఆ మార్నింగ్ వాక్ నీ చుట్టూ ప్రదక్షిణ కింద నువ్వు ఎంచుకుంటున్నాడు. స్తోత్రాన్ని సర్వాగిరా అంటాడు. నేను ఏది మాట్లాడినా కూడా అవన్నీ నేను నీ స్తోత్రాలే అంటాడు. సో ఆ విధంగా నువ్వు చేస్తున్నటువంటి ఈ డే టు డే ఈ 24/7 రకరకాల పనులు చేస్తుంటావు కదా, ఆ పనులన్నీ కూడా దైవ పూజ కింద మలిచేసే. దేవుడి పూజ వేరేగా లేదు, దేవుడు ఆ మందిరం దగ్గర కూర్చుని ఇంతవరకు పూజలు చేసావు, అది కొంతవరకే. ఎంతసేపు చేస్తావు, ఒక అరగంట చేస్తావు, గంట చేస్తావు, ఆ తర్వాత దేవుడు ఆ మందిరం నుంచి బయటకు వస్తావు. ఇదేమిటి, నువ్వు చేస్తున్నటువంటి ఏ కార్యమైనా కూడా అది దైవీ పూజ కింద మార్చేసాయి. ఎప్పుడైతే దైవ పూజ కింద దాన్ని మార్చేసావో అప్పుడు ఆ ఈశ్వర బుద్ధితో దాన్ని చేస్తున్నావు కాబట్టి దాంట్లో పూర్తి లగ్నం పెట్టి దాన్ని పూర్తి పూచితో ఆ పని చేస్తావు, పూర్తి పూర్తితో పని చేస్తావు. తర్వాత ఆ చేసేటటువంటి పనిని మంచి పనినే టేకప్ చేస్తావు. 10 మందికి మేలయ్యేటటువంటి పని అధ్యాత్మ చేతసాని ముందే కండిషన్ పెట్టాడు కదా, కాబట్టి ఆ పని 10 మందికి పనికొచ్చే పని. ఆ చేసే పని కూడా పలచన తనంతో, దాని చులకంతనంతో కాకుండా దాంట్లో పూర్తి లగ్నమై ఆ పనిని చేస్తావు. ఈశ్వర బుద్ధితోటి ఆ పని చేయాలి. ఇది 2వ కండిషన్, 5-పాయింట్ ఫార్ములా 2వ కండిషన్ అన్నమాట. ఇంకా 3వ కండిషన్, 3వ కండిషన్ ఏంటి, నిరాశీహి అంటున్నాడు. అంటే 1వ కండిషన్ అధ్యాత్మ చేతస స్పిరిచువల్ గోల్, స్పిరిచువల్ గోల్ తోటి పనిచేసాం. 2వది ఈశ్వర బుద్ధిని ప్రవేశపెట్టి చేశాం. ఈశ్వర బుద్ధి చేసే పని అంతా కూడా దైవీ పూజ కింద చేస్తున్నాం. 2వ దాంట్లో ఆ 2వ ఆస్పెక్ట్ అయిపోయింది. నిరాశీహి, నిరాశి అంటే ఎటువంటి ఆశ లేకుండా అంటున్నాడు. ఎటువంటి ఆశ లేకుండా అంటే ఏంటి, ఆశ లేకుండా పని ఎవడు చేస్తాడు, ఏదో ఒక దాంట్లో ఒక కోరిక ఉండే పని టేకప్ చేస్తాం. కోరిక లేకుండా ఎవరు ఏ పని చేయరు. ఇక్కడ వచ్చి మనం పాఠం చెప్పుకుంటున్నాం, ఆ పాఠం చెప్పుకుంటే మీకు అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో వచ్చి మేము పాఠం చెప్తున్నాం, మీకు కూడా మాకు ఏదో అర్థం అవుతుందని కూర్చున్నారు. కాబట్టి ఏదో ఒక కోరిక ఉంటుంది, ఒక సంకల్పం ఉంటుంది. సంకల్పం లేకుండా ఎవరు ఏ పని కూడా చేయరు. మరి నిరాశీహి అంటే ఏమిటి అర్థము, అంటే కర్మఫల ఆసక్తి, కర్మఫలముల యందు ఆసక్తి. కర్మ చేసేటప్పుడు దాంట్లో మనకి సంకల్పంలో మనకి కోరిక ఉంటుంది, వితౌట్ డిజైర్ ఎవరు ఏ పని చేయరు. కానీ ఆ పని చేసిన తర్వాత ఆ పని నుంచి వచ్చేటటువంటి కర్మ ఫలం ఏదైతే ఉందో ఆ ఫలంతో సంగత్వం పెట్టుకోకూడదు అంటాడు. ఎందుకు సంగత్వం పెట్టుకోకూడదు, ఎందుకు సంగత్వం పెట్టుకోకూడదు అంటే ఆ మనం పని చేసే అంతవరకు బాగానే ఉంది, ఆ కర్మ ఫలాలు ఇచ్చేది కర్మ ఫలదాత ఈశ్వరుడు. ఏ పని చేసినా కూడా కర్మఫలాలు ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఏం చేస్తాడు, ఆ కర్మఫలాలు ఇచ్చేటప్పుడు మీరు గతంలో ఏం చేశారు, వాట్ ఈజ్ యువర్ పాస్ట్ అకౌంట్ అని ఆ అకౌంట్ ఒకసారి బయట తీస్తాడు. తీసి ఆ అకౌంట్తో ఇప్పుడు మీరు చేసినటువంటి పని బేరీజ్ వేసి దాన్ని మొత్తం ఆ త్రాసులో వేసి ఇప్పుడు నీకు ఏమి ఇవ్వాలని ఆలోచించి దాన్ని బట్టి మనకి కర్మఫలాలను ఇస్తాడు. కాబట్టి ఆ ఈశ్వర ఫలాలు ఇచ్చేటటువంటి ఆ ఈశ్వరుడు ఆయన న్యాయ నిర్ణేత, న్యాయ నిర్ణేత కాబట్టి ఆయనలో మనం తప్పులెంచకూడదు. తప్పులెంచకుండా ఆ కర్మఫలం ఏదైనా కూడా ఏది వచ్చినా కూడా ఈశ్వరుడే ఇస్తున్నాడు కాబట్టి దాంట్లో నాకు ఎటువంటి సంగత్వము లేదు అని నిరాశీహి అంటున్నాడు. నిరాశీహి అంటే ఆ కర్మఫలాలు ఏదైనా కూడా నేను ఆ ఈశ్వర ప్రసాద బుద్ధితోటి నేను స్వీకరిస్తాను అని ఆ ప్రసాద బుద్ధిని మూడో కండిషన్గా పెట్టాడు. నిరాశి అనేది ప్రసాద బుద్ధి అన్నమాట. ఈశ్వర ప్రసాద బుద్ధితోటి పనులన్నీ మనం స్వీకరించడం అంటే కర్మఫలాలని స్వీకరించడం. కర్మఫలాల యందు సంగత్వము లేకుండా ఉండడం. ఎందుచేత ఈశ్వరుడు కర్మఫలదాత కాబట్టి. ఇంకా ఫోర్త్ కండిషన్ ఏంటి, నిర్మమ అంటున్నాడు. నిర్మమ అంటే ఇది ఎటువంటి మమకారము లేకుండా పని చేసాం, పని చేస్తే గో ఈ పని ఆవల్లేయింది, మేము వచ్చి ఇక్కడ పాఠం చెప్తున్నాం, పాఠం చెప్తుంటే ఇగో ఇది ఇదంతా ఇది మా ఇద్దరి వల్ల అవుతుంది, మా ఘనతే అని అటువంటి అహంకారాన్ని ప్రదర్శించకూడదుట. ఏ పని చేసినా కూడా దాంట్లో అనేక మంది యొక్క ఆ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. మీరు అందరూ లేకపోతే మేము గోడలకే చెప్పుకోవాలి, సూర్యకుమార్ గారు లేకపోతే ఇక్కడ మనకి ఈ హాల్ దొరకదు, మనంతా వచ్చి కూర్చున్నాం, ఆ లిఫ్ట్ పనిచేయలేదు, లిఫ్ట్ పనిచేయలేకపోతే మనం 17 అంతస్తులు ఎక్కడానికి 75% వెనక్కి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి బతితే బల్సాగు తెచ్చనుకుంటారు. కాబట్టి మనకి ఆ కరెంటు పనిచేయాలి, ఇక్కడ కూర్చుంటే కరెంటు పనిచేయకుండా ఉంటే ఫ్యాన్ తిరగకపోతే వ్యవహారం నడవదు. ఇవే కాకుండా మనకి మూడు రకాలైనటువంటి అడ్డంకులు ఉన్నాయి, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక, ఇటువంటి ఆటంకాలు ఉన్నాయి. ఈ ఆటంకాలు ఏదొచ్చినా కూడా మనకి వ్యవహారం నడవదు. కాబట్టి ఇదిగో ఈ లెక్చరు ఇచ్చే వ్యవహారం అంతా నా వల్లే నడుస్తుంది. మమ మమ అంటే నా వల్ల నడుస్తుంది. కర్త కర్తాహం అహం కర్త ఇది మన్యతే అంటున్నాడు. ఇదిగో నేను చేస్తున్నాను అంటున్నాడు అజ్ఞాని. పనంతా చేసి అహం కర్త ఇది మన్యతే నేను చేశాను అంటాట. వాడు చేసేదేమిటి, ఎంతోమంది సహకారం చేస్తే ఆ పని జరిగింది. ఈ చిన్న పని చూడండి దీని వెనకాల ఎంత వ్యవహారం ఉందో. అదేవిధంగా మీరు ఏ పనిని ఆలోచించినా కూడా అది కేవలం మీరు ఒక్కరి వల్లే అవ్వదు. మీరు అందరూ ఒకళ్ళు, అనేక మందిలో మీరొకరు. ఆ పని సానుకూలంగా జరిగిందంటే అనేక మంది వ్యవహారం చేసడంలో ఆ ప్రకృతి సానుకూలంగా ఉంటుంది, దైవం సానుకూలంగా ఉంటుంది, ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తే ఆ పని సక్రమంగా జరిగింది. కాబట్టి యు ఆర్ వన్ అమాంగ్ ది కాంట్రిబ్యూటర్స్. కాబట్టి మీరు నేను అహంకర్త ఇది మన్యతే అనేది కరెక్ట్ కాదు. నేను చేశాననేది సవ్యమైనటువంటి ఆలోచన కాదు. నేను చేశానని ఆ కర్తృత్వాన్ని లేకుండా మీరు దాన్ని ఆ పనిని చేయాలి. అహంకారం మమకారం, అహంకారం మమకారం లేకుండా ఈ కర్తృత్వం లేకుండా పనిచేయండి. ఇది ఫోర్త్ పాయింట్. నిర్మమ అంటే కర్తృత్వాన్ని స్వీకరించకుండా ఇదిగో ఈ దైవ పూజ అంటున్నారు కదా, మరి దైవ పూజ అంటున్నారు కాబట్టి ఇదిగో ఆ దైవానుగ్రహం వల్ల ఇది జరుగుతుంది, ఆ దైవమే చేయించాడు ఇది అని ఆ యు గివ్ ద క్రెడిట్ టు గాడ్ అని ఆ దేవుడికి ఆయనే కర్త కాబట్టి ఆయనే చేస్తున్నాడు అన్నట్టుగా మీరు ఈ వ్యవహారం చేయండి అని చెప్తున్నాడు. తర్వాత విగత జ్వర ఫిఫ్త్ పాయింట్. నిర్మమో భూత్వ నిరాశి నిర్మమో భూత్వ విగత జ్వర భూత్వ యుద్ధస్వ. విగత జ్వర భూత్వ అంటే జ్వరం అంటే తెలుసు మీకు అందరికీ, జ్వరం అంటే ఫీవర్ కదా, సంస్కృతంలో కూడా అదే మీనింగ్. ఈ జ్వరం రెండు రకాలు, ఒకటేంటి స్థూల శరీరానికి జ్వరం వస్తుంది, తర్వాత సూక్ష్మ శరీరానికి జ్వరం వస్తుంది. స్థూల శరీరానికి అంటే ఇంకా మన టెంపరేచర్ చూసి మనకి ఆ బోర్డు అంతా కాలిపోతూ ఉంటుంది, ఆ టెంపరేచర్ చూస్తే 98.4 కన్నా ఎక్కువ, 100 101 ఎంతో ఉంటుంది, దాన్ని స్థూల శరీరానికి సంబంధించిన జ్వరం అంటారు. ఇంకా సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి జ్వరం. అదేమిటది సూక్ష్మ శరీరానికి సంబంధించిన జ్వరం అంటే ఈ మనస్సు అంతా పరిపరి విధాలుగా పోయి అది మనకి సానుకూలంగా ఉండకుండా చికాకు తెప్పించడం, అంతకి ఆందోళన తెప్పించడం, ఇదంతా కూడా మానసిక జ్వరము. ఈ విగత జ్వర అంటే ఇటువంటి జ్వరం, ఇటువంటి ఆందోళన లేకుండా నువ్వు పనిచేయాలట. ఆ పనిచేసేటప్పుడు నీలో ఎటువంటి ఆందోళన, ఎటువంటి విధమైనటువంటి భీతి అది లేకుండా మీరు ఆ పని చేయాలి. భీతి ఎందుకుంటుందని పనిచేసేటప్పుడు అంటే ఉంటుంది. ఎందుకుంటుందంటే మనం చేసేటటువంటి పనుల్లో 75% పనులు మనకి ఇష్టం లేకుండా చేస్తుంటాం. మనకంటే ఒక ఆఫీసులో మీరు పనిచేస్తున్నారు, మీకు ఆఫీసరు మాట్లాడే మాట కానీ ఆయన చెప్పేటటువంటి ఆయన చేసేటటువంటి విధి విధానం కానీ మీకు నచ్చదు, కానీ చేయకపోతే మీకు ఉద్యోగం ఉండదు, అలా చేస్తూ ఉండాలి. కాబట్టి అప్పుడు ఆ పని ఏమవుతున్నది, మీకు ఆ పని మీద ఎటువంటి ఇష్టం లేదు కానీ చేసి తీరాలి. ఇటువంటి వ్యవహారం మొత్తం మన జీవితం అంతా నడుస్తూ ఉంటుంది. తోటి బంధువులతో కానీ లేదా మన కుటుంబ వ్యక్తులతో కానీ అనేక రకాలుగా మనకి సానుకూలంగా లేని వ్యవహారం నడుస్తూ ఉంటుంది. మీరు తప్పనిసరిగా వాళ్ళతోటి వ్యవహారం చేయాలి, పనులు చేస్తూ ఉండాలి. దీన్ని విగత జ్వర అంటే ఆందోళనతో ప్రెషర్తో మీరు పనులు చేస్తున్నారు. ఈ ప్రెషర్తో పనులు చేయకుండా మీరు అది అంతా ఆనందంగా చేయండి అంటున్నాడు. ఆనందంగా చేయాలంటే ఇఫ్ యూ హ్యావ్ టు డూ వర్క్ విచ్ యూ డోంట్ లైక్, ఏమంటారు, యూ లైక్ ఇట్ అండ్ డూ ఇట్ అంటాడు సోమజీ. దాన్ని మీరు మీకు ఏదైతే ఒక పని మీకు ప్రాప్తించిందో ఆ పనిని మీరు ఆ దైవదత్తంగా భావించి దాన్ని ఆనందంగా చేయండి. ఆనందంగా ఎప్పుడైతే చేద్దామని మీరు ఆ సంకల్పం చేశారో, ఇది నేను ఇంకో ఈ వ్యవహారం చేసి తీరాలి, ఇంకో ఇక్కడ ఇంకో ఇది ఉన్నది, ఈ ఆఫీసులో నేను పనిచేసి తీరాలి, ఈ ఆఫీసర్ నాకు తప్పడు అనుకున్నప్పుడు నేను ఆయనతో ఆనందంగా పనిచేస్తాను అని మనస్సుతో సంకల్పం ఎప్పుడైతే చేశారో, ఆ సంకల్పం వల్ల మీ ధోరణిలో మార్పు వచ్చేస్తుంటారు, మార్పు వచ్చేసి అతని ధోరణిలో కూడా మార్పు వచ్చేసేసి ఇద్దరు ఆనందాన్ని పంచుకుంటారు. విగత జ్వర అంటే అది, దాని మీనింగ్ అది. ఆనందంతో మీరు ఆ పనిని చేయాలి, ఎటువంటి ఉద్వేగము, ఎటువంటి ఆందోళన, ఎటువంటి భీతి లేకుండా మీరు పనిని ఆనందంతో సంతోషంతో హాయిగా పనిచేయండి అని చెప్తున్నాడు వివికే ప్రసాద్ గారు. పిఆర్కే ప్రసాద్ గారు తను ఏదో రాస్తే, ఆర్టికల్ రాస్తే వెళ్ళాను కలవడానికి. ఆయన సెక్రటరీ చెప్పాడన్న, ఆయన పని చేయించుకునే తీరు చాలా తమాషాగా ఉంటుందండి. మనం పని చేసామనుకోండి, పని చేస్తే ఆ పని ఆయనకి నచ్చలేదు, నచ్చకుండా ఆయన చెప్పినట్టుగా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అనిపిస్తే ఆయన ఏమంటాడట, ఆయన మీరు ఈ పని చేశారు బాగానే ఉంది, చాలా పర్ఫెక్ట్గా చేశారు, అంతా బాగానే ఉంది, కానీ ఇది ఇలా చేసి చూడండి ఎలా ఉంటుందో అంటాట. ఇది ఇదిగో ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చేసి చూడండి అంటాట. ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఫోర్స్ చేసి వాళ్ళ చేత ఇది ఇట్లా చేసి తీరాలి అని వాళ్ళని మీరు కండిషన్ పెట్టి నథింగ్ డూయింగ్ చేయకపోతే నేను పీకేస్తాను అనేటటువంటి సామర్థ్యం ఉంది ఆయనకి అని అలా చెప్పట్ట ఆయన, వర్ని నొప్పించరండి ఆయన అని చెప్పారు ఆయన సెక్రటరీ. సో ఆ విధంగా మనకి ఎప్పుడైతే ఆ సంకల్పం చేశామో ఎదుటి వాళ్ళు ఆనందాన్ని నింపుతాం మనం. విగత జ్వర అంటే చేసేటటువంటి సమస్త పనుల్లోనూ కూడా మీరు ఆనందాన్ని నింపండి. ఎందుకు ఆనందాన్ని ఎందుకు నింపుతున్నారు, ఫస్ట్ కండిషనే మీరు ఇంకో దైవీదత్తంగా మీరు పనిచేస్తున్నారు. ఏ పనైనా కూడా మీరు ఆఫీస్ వ్యవహారం కానివ్వండి, ఇంటి వ్యవహారం కానివ్వండి, ఈ ఏదైనా లోక వ్యవహారం కానివ్వండి, ఏదైనా కూడా మీరు దైవీదత్తము. ఆ దేవుడు ఇచ్చినటువంటి అవకాశం నాకు కాబట్టి ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను అని ఎప్పుడైతే ఆ దైవాన్ని దాంట్లో నింపారో మీరు దాని మీద చికాకు ఆందోళన భీతి ప్రదర్శిస్తే దట్ మీరు ఆ అధ్యాత్మ చేతస అనేటటువంటి పదానికి అర్థం పోతుంది. కాబట్టి విగత జ్వర అటువంటి ఆందోళనని పక్కన పెట్టి ఆనందంగా మీరు పనిచేయండి అని ఫైవ్ పాయింట్స్ తోటి మీ కర్మయోగాన్ని ఎట్లా చేయాలో చెప్పాడు. మొట్టమొదటి పాయింట్ ఏంటి, అధ్యాత్మ చేతస. అధ్యాత్మ చేతస అంటే స్పిరిచువల్ గోల్. ఏ పని చేసినా కూడా దైవమే లక్ష్యము, కాబట్టి ఆ దైవాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి మీరు ఆ పనిని పనిలో 10 మందికి ప్రయోజనం కలగాలనేటటువంటి భావనను నింపి చేయండి. రెండోది, మయి సర్వాణి కర్మాణి సన్యస్య అంటున్నాడు. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అంటే ఈ సర్వకర్మలు కూడా నాకు అర్పించి చెయ్యి. నాకు అర్పించి చెయ్యి అంటే ఎప్పుడైతే నాకు అర్పిస్తున్నావో, ఈశ్వర బుద్ధితో చేస్తున్నావో, దాంట్లో నీకు పూర్తి దాంట్లో లగ్నం ఉండి దాంట్లో పూచితోట పని చేయాలి. దాంట్లో ఎటువంటి పలచనతనమో ఎటువంటి చులకనతనము చేయకుండా అది ఎంత స్థాయికి చేయాలో ఆ స్థాయికి మీరు పూర్తి యత్నంతో ఆ పని చేస్తారు. మూడోది ఏంటి, నిరాశీహి అంటున్నాడు. నిరాశీహి అంటే ఎటువంటి ఆసక్తి లేకుండా, ఎటువంటి కోరికలు లేకుండా. ఎటువంటి ఆసక్తి లేకుండా అంటే పని మీద ఆసక్తి అని కాదు, పని మీద ఆసక్తి ఉండాలని చెప్తున్నాం. ఫలాసక్తి లేకుండా, ఫలాల యందు సంగత్వం పెట్టుకోకుండా, ఇది ఇలాగే జరగాలి. మీరు పనిచేసినప్పుడు ఏం చేస్తాడు అజ్ఞానం ఏం చేస్తాడు, ఆ ఫలాలతోటి లంకి పెట్టుకుంటాడు. ఆ లంకి పెట్టుకుని ఆ ఫలం ఇలాగే జరగాలి, ఆ జరగకపోతే అప్సెట్ అయిపోతాడు. ఈ పని ఇంత కష్టపడి చేశాను నేను, ఇంత డబ్బు ఖర్చు పెట్టాను, నాదంతా వ్యర్థం అయిపోయింది అని ఇంకా దేవుణ్ణి తిడతాడు, ప్రజలను తిడతాడు, కనిపించిన వాళ్ళందరినీ తిట్టడం మొదలెడతాడు. సో ఆ విధంగా కాకుండా ఫలాసక్తి, ఫలములు నా మీద నాకు ఎటువంటి కంట్రోలు లేదు. కర్మని ఏవతి అధికార హాస్తి మా ఫలేషు కదాచన. నీకు కర్మలు చేయడంలోనే అధికారం ఉంది, ఫలాల్లో నీకు అధికారం లేదు. కర్మ ఫలాల ఎందు ఈశ్వరుడికి అధికారం ఉంది. కాబట్టి నువ్వు ఆ ఫలాసక్తి లేకుండా పనిచేయి. నిరాశీహి అంటున్నాడు. నిర్మమహ నిరాశీహి అంటే మనం ఏం చెప్పుకున్నాం, కర్మ ఫలాల ఎందు ఆసక్తి లేకుండా అని చెప్పుకున్నాం. నిర్మమహ అంటే కర్తృత్వం లేకుండా చెయ్యి. నేను అహంకర్త అనుకుండా నువ్వేం చేయాలి, ఇదంతా అగో ఆ భగవంతుడు చేయిస్తున్నాడు అని చెప్పాను అని హరిహీకర్త అని ఆ భగవంతుడు ఆయన చలవ వల్లది జరుగుతోంది అనేటటువంటి దృష్టితో పనిచేది. నిర్మమహ అంటున్నాడు. ఎందుకట్లా నువ్వెందుకు, వై యూ కెనాట్ టేక్ ది క్రెడిట్ అంటే బికాజ్ యూఆర్ వన్ అమాంగ్ ది సో మెనీ అంటున్నాడు. అందులో ఏ పని జరిగినా కూడా నీ యొక్క కాంట్రిబ్యూషన్, అనేక మంది కాంట్రిబ్యూషన్ వల్ల నీ కాంట్రిబ్యూషన్ ఒకటి. కాబట్టి టోటల్గా నేనే చేశానని చెప్పడానికి ఏ విషయంలో కూడా నీకు అవకాశం లేదు. కాబట్టి నిర్మమహ మమకారము వద్దు. తర్వాత విగతజ్వర అంటే చేసే పనిలో ఆనందాన్ని సంపాదించు. ఆనందంతో, ఉత్సాహంతో, సంతోషాన్ని పంచుతూ ఆ పని చెయ్యి. 31. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నూయంతో ముచ్యంతేపి కర్మభిః. ఏ మానవాః మే ఇదం మతం నిత్యం అనుతిష్టంతి. ఏ మానవ అంటే ఎవరైతే ఎవరైతే నా యొక్క బోధని ఇదం మతం నిత్యం అనుతిష్టంతి. ఇదం మతం అంటే ఇదిగో నేను చెప్పినటువంటి ఈ బోధని, ఇక 5-point ఫార్ములా ఉంది కదా, ఈ 5-point ఫార్ములాని ఏ మానవ అంటే ఈ ఏ ప్రజలైతే ఇదం మతం నేను చెప్పినటువంటి ఈ విధంగా ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఈ బోధని నిత్యం అనుతిష్టంతి, డైలీ దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. తే అపి శ్రద్ధావంత అనుసూయంత. అటువంటి వాడు శ్రద్ధావంతులు, అనుసూయ ఎటువంటి అసూయ లేని వాళ్ళు. కర్మభి ముచ్యంతే, వాళ్ళు ఈ కర్మల వల్ల మోక్షాన్ని పొందుతున్నారు. కర్మ చేస్తూనే మోక్షాన్ని పొందుతున్నారు. ఇక్కడ కర్మ చేస్తూనే మోక్షాన్ని పొందుతున్నారంటే మళ్ళీ మనకి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పడుతుంది. కర్మ వల్ల మోక్షం వస్తుందా? కృష్ణ పరమాత్ముడు స్వీపింగ్ స్టేట్మెంట్ వేశాడు, కర్మభి ముత్యంతే. ఈ కర్మ వల్ల వచ్చేస్తుందా అంటే దాన్ని మళ్ళీ అక్కడ మనం బ్రాకెట్లో పెట్టుకోవాలి. పరంపర అంటే సాక్షాత్ నా ఆరాత్, అది మెల్లిగా అతడికి ఒక గురువు ప్రాప్తి జరిగి గురువు వల్ల జ్ఞానప్రాప్తి వచ్చి అతడికి మోక్షం వస్తుంది. దాంట్లో మధ్యలో వీ హ్యావ్ టు యాడ్ దట్. ఎవరైతే ఈ విధంగా శ్రద్ధావంత అంటే దీంట్లో శ్రద్ధగా నేను చెప్పినటువంటి కర్మ యోగాన్ని అనుష్ఠిస్తూ ఉంటారు వాళ్ళు, అనసూయంత అంటున్నారు. అనసూయంత అంటే దాంట్లో ఎటువంటి తప్పులు ఎంచకుండా, అసూయ లేకుండా ఉండడం అంటే పనిచేసేటప్పుడు దాంట్లో అన్ని మిస్టేక్స్ కనిపిస్తూ ఉంటాయట కొంతమందికి. ఎవరు ఏ పని చేసినా కూడా ఇదిగో దీంట్లో ఈ లోపం ఉంది, ఎవరిని పొగడ్డు పొగడకుండా ఎప్పుడు తనలో ఎప్పుడు తప్పులే కనిపిస్తుంటాయి. ప్రూఫ్ రీడర్ మెంటాలిటీ అంటారు స్వామీజీ. ఆ ప్రూఫ్ రీడర్ మెంటాలిటీ వాడికి ఏంటి, ఆ మ్యాటర్ చదువుతున్న కొద్దీ దాంట్లో అన్ని దోషాలు కనిపిస్తుంటాయి ఆ ప్రూఫ్ రీడింగ్ చేసేవాళ్ళకి. వాడు ఆ మ్యాటర్ని ఎంజాయ్ చేయడు, అందులో ఉండేటటువంటి విషయాన్ని గ్రహించాడు. ప్రూఫ్ రీడర్ మెంటాలిటీ అండి స్వామీజీ. సో ఆ విధంగా ఏ పనిలో చూసినా కూడా రంధ్రాన్వేషణ అంటే దాంట్లో ఎక్కడ తప్పు ఉంది, ఇంకో ఇది ఇలా చేయాలి ఇలా చేయాలి తప్పు చేసావు అని తిట్టడం వస్తూ ఉంటారు. ఓ స్వామీజీ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లవాడు ప్రోగ్రెస్ కార్డు పట్టుకొచ్చాట. ప్రోగ్రెస్ కార్డు పట్టుకొస్తే దాంట్లో ఇంగ్లీష్లో ఏమో ఏదో 95, మ్యాథ్స్లో 100 out of 100, తర్వాత ఏదో ఫిజిక్స్లోనేమో 98 ఇట్లా వచ్చాట, సోషల్లోనేమో 60 వచ్చాయట. వాడి కన్ను దాని మీద భూతద్దం పెట్టి చూసాట, 60 వచ్చిన చోట ఇంకక్కడి నుంచి వాడికి ముఖ చివాట్లు పెట్టాట. 60 మార్క్స్ అసలు మనం మన వంశంలో ఎప్పుడైనా ఇంత తక్కువ మార్కులు చూసావు నువ్వు, నీకు ఇంత చెప్పాను నేను అప్పటికీ 2-3 సార్లు చదువుకోమని చెప్పాను అది ఇదే. ఇంకా వాడికి ఆ కష్టపడి తెచ్చుకున్న మార్కులన్నీ పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టేసి ఏదైతే తక్కువ వచ్చాయో దాన్ని తిట్టడం. దీనిపైగా ఒక దానికి ఒక సమాధానం, వాడిని అలా ఎంకరేజ్ చేసుకుంటూ పోతే వాడికి గర్వం వచ్చేస్తుందండి అంటాడు. అది సరైన పద్ధతి కాదు అంట. అనసూయ అంటే ఎటువంటి దోషాలను ఎంచకుండా నువ్వు ఈ కర్మయోగాన్ని అవలంబించినట్టయితే నీకు ఇగో ఈ మోక్షం అనేది ఆటోమేటిక్గా ఆ మోక్ష మార్గంలో పడిపోతావు అన్నట్టుగా చెప్పారు. కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ వీక్.
ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.